శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణై కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించీ వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ కుండలీకృత నాగేంద్రం ఖండేందుకృత శేఖరం పిండీకృత మహావిఘ్నం డుండిరాజం నమామ్యహం విశ్వేశం మాధవం డుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే నమః పరస్మై నిజచిద్ఘనాయ గౌరీతపపుంజఫలప్రదాయ కేదారనాథాయ నమః శివాయ నమో నమః కారణకారణాయ దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే కాశికాపురాధినాథ కాలభైరవం భజే దేవి సురేశ్వరి భగవతి గంగే త్రిభువన తారిణి తరళ తరంగే శంకర మౌళి విహారిణి విమలే మమ మతిరాస్తాం తవ పద కమలే శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ విశ్వనాథాయ నమః శివాయ కేదారనాథాయ నమః శివాయ నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః శ్రీ విశ్వనాథమయమైన సభా సదస్సుకి శవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ పరమ పావనమైన శ్రీ శివమహాపురాణ ప్రవచన మహాయజ్ఞం ఈ రోజు పూర్ణాహుతికి వచ్చినది. నిన్నటి రోజున అంశముల్లో వాయుదేవుడు పావనమైన నైమిషారణ్యంలో షట్కులముల మహర్షులకి కూడా శివతత్వాన్ని బోధిస్తున్నాడు. వారు చేసిన దీర్ఘయ సత్రయాగ ఫలంగా వాయుదేవుడు సాక్షాత్కరించి శివతత్వాన్ని తెలియజేస్తున్నాడు. అందులో నిన్న రోజున శివశక్తుల యొక్క ఏకత్వాన్ని, అవిభాజ్యతత్వాన్ని ప్రస్తావన చేసుకున్నాం. మూడు రకములుగా శివశక్తుల తత్వాన్ని తెలియజేశారు. అగ్ని సోమాత్మకము ఒకటి, వాగర్థ తత్వం ఒకటి, మూడవది శివుని ఆజ్ఞాశక్తి. ఈ మూడింటిని విస్తారంగా కూడా తెలియజేశారు. విశ్వమంతా ఏ విధంగా అగ్ని సోమాత్మకంగా ఉన్నదో తెలియజేసి, అగ్ని సోమాత్మక తత్వం తెలిసి ఎవరైతే శివపార్వతులను ఆరాధన చేస్తారో వారు ముక్తి పొందుతారనే విషయాన్ని గమనింపజేసి, అదేవిధంగా విశ్వమంతా వాగర్థాత్మకము అని చెప్పేటప్పుడు వాక్కుకు సంబంధించినవి మూడు రకములైన అధ్వములు, అలాగే అర్థములకు సంబంధించి మూడు రకములైన అధ్వములు. వాగధ్వములు ఏవి అంటే వర్ణ పద మంత్ర. అర్థాధ్వములు ఏవి? భువనము, తత్వము, కళలు. ఈ రెండు కలిపితే షడధ్వములు అని చెప్పబడుతున్నది. ఈ షడధ్వముల యందు వాగర్థాత్మకమైన శివస్వరూపమే వ్యాపించి ఉన్నది. కనుక జగత్తంతా వాగర్థాత్మకం అనగా శివశక్త్యాత్మకము. ఆ శక్తి శివుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞ చేతనే ఏది ఎక్కడ ఎలా ఉండాలో ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, ప్రకృతి ఇత్యాదులన్నీ కూడా శివుని ఆజ్ఞాశక్తి చేతనే చలిస్తున్నాయి. కనుక ఆజ్ఞాశక్తితో శివుడు తెలియబడుతున్నాడు. గనక ఆజ్ఞాశక్తిని అమ్మంటున్నాం. ఆజ్ఞాశక్తి ఎవరిదో అతన్ని అయ్యా అంటున్నాం. ఈ విషయానంతటిని వివరించిన తర్వాత తయైవ ప్రేరిత శైవి మూల ప్రకృతి రవ్యయ మహామాయాచ మాయాచ ప్రకృతి స్త్రిగుణేతి చ. ఆయన చేత ప్రేరేపింపబడినటువంటి మూల ప్రకృతి ఏదుందో ఆ మూల ప్రకృతి మూడుగా వ్యవహరింపబడుతున్నది. మహామాయ, మాయా, ప్రకృతి. మహామాయ అన్నప్పుడు పరమేశ్వరుని అధీనంగా ఉన్నప్పుడు దాన్ని మహామాయ అని అంటున్నాం. దానిని ఆయన జగత్తు వైపు ప్రవర్తింపజేసేటప్పుడు మాయా అని అంటున్నాం. జగత్తులో వ్యాపించేటప్పుడు ప్రకృతి అంటున్నాం. ఈ విధంగా ఈశ్వర శక్తి మహామాయ, మాయా, ప్రకృతి అని మూడు విధములుగా చెప్పబడుతున్నది అని చెప్పిన తర్వాత ఋషులందరూ నమస్కరించి శివుని యొక్క చరిత్రలు వింటూ ఉంటే మహదానందం కలుగుతూ ఉంటుంది. అదే సమయంలో కొన్ని సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఆ సందేహాలను కొన్ని మీకు ఇప్పుడు తెలియజేస్తాం. దయచేసి సమాధానం చెప్పండి. ఇది నాస్తికంగా అడుగుతున్నామని అనుకోవద్దు. శివుని పరంగా మాకున్నటువంటి సమస్తములైన సంశయములు పటాపంచలైపోవడానికి మేము అడుగుతున్నాం. శివునికి తత్వ సంబంధమైనటువంటి విషయంలో మాకే సందేహములు లేవు. అంటే దానిలో దోషం కనిపించట్లేదు. తత్వ సంబంధమైన శివ విషయంలో శివయో తత్వ సంబంధే నదోష ఉపలభ్యతే. శివుని తత్వ విషయంలో మాకేం దోషము కనిపించట్లేదు. కానీ చరిత్రల గురించి ఆలోచించేటప్పుడు ఆయన చేసిన చరిత్రలు, చరిత్రలు అంటే ఆచరణలు, వీటి విషయంలో మాకు కొన్ని సందేహాలున్నాయి అని అడుగుతున్నారు. ఉదాహరణకి పరమేశ్వరుడు ఆకారం ధరించాడు అన్నారు. సగుణం అయ్యాడు. సగుణం అయ్యాడు అన్నప్పుడు సృష్టిలో అన్ని సగుణములుగానే సాకారగాలే కనిపిస్తున్నాయి. అలాగే పరమేశ్వరుడు కూడా సగుణుడు సాకారుడైనప్పుడు వీటికి దానికి తేడా ఏమిటి? మరి ఆయన మనలాగే సగుణంగా సాకారంగా ఒక రూపంతో ఉన్నప్పుడు దీనికి మనకి ఆయనకి తేడా ఏమిటి? లేదయ్యా, ఇచ్ఛతో ఆయన రూపం ధరిస్తున్నాడని నువ్వు చెప్పేవే. ఇచ్ఛతో రూపం ధరించినప్పుడు కూడా ఒక కారణం నుంచి కార్యం పుడుతుంది. అంటే నిర్గుణమైన శివుడు కారణమైతే సగుణమైన శివుడు కార్యమయ్యాడు కదా. మరి పుట్టాడు అన్నప్పుడు కార్యము అనగానే కార్యానికి కొన్ని దోషాలుంటాయి. కనుక సగుణ సాకారములకు ఉన్నటువంటి పరిమితులు, దోషములు శివుని యొక్క సగుణమూర్తులకు వర్తిస్తాయా? చూడండి ఎంత చక్కటి ప్రశ్న వేశాడు. విచారణలోంచి శివతత్వ చర్చ అనమాట. వర్తిస్తాయా? అదేవిధంగా ఇచ్ఛతో రూపం ధరించడం అంటే అర్థమేమిటి? తన ఇచ్ఛతో రూపం ధరిస్తారంటే ఎవడు మాత్రం రూపం ఇచ్ఛతో ధరించట్లేదు అన్నాడు. ఇక్కడ మనకు కర్మజనితంగా దేహం వచ్చింది, శివుడికి ఇచ్ఛతో వచ్చిందని చెప్పారు. వీడి కర్మ కూడా వీడి ఇచ్ఛతోనే చేశాడు కదా అన్నారు. వీడి ఇచ్ఛతో చేసిన కర్మకు తగినంగా వీడు ఫలితం శరీరం పొందాడు. ఆయన ఇచ్ఛతో శరీరం ధరించాడు. రెండుకి తేడా ఏముంది? పైగా ఏదనుకుంటే అది రూపం ధరించడం అనేది సిద్ధులు కూడా చాలా మంది చేశారు. అణిమాజ్యష్ట సిద్ధులు కలిగిన వారు తమ రూపాన్ని మార్చుకోవడం, రకరకాలుగా కనిపించడం జరుగుతుంది. ఒకప్పుడు దక్షయజ్ఞ విధ్వంస సమయంలో విష్ణుమూర్తికి దధీచికి యుద్ధం జరిగిందిట. అప్పుడు విష్ణుమూర్తి విరాట్ స్వరూపం చూపించి భయపెట్టాట దధీచిని. వెంటనే దధీచి తన తపశక్తి ఆయన కూడా విశ్వరూపం చూపించాటండి. ఇక్కడ మరి దధీచి ఆ విధంగా చూపించాడు కదా. మరి అది ఇచ్ఛతో ధరించిన రూపం కాదా? అలాంటి రూపమేనా శివుడిది? చూడండి ఎంత చక్కటి ప్రశ్నలు. ఇవన్నీ ఆలోచిస్తే ఏ ఆలోచించిన వాడికి ప్రశ్నే లేదు, బాధే లేదు. ఆలోచన అంటూ ఉంటే ఇంత చక్కటి వస్తున్నాయి. ఇక శివుడు దయాస్వరూపుడు, నిగ్రహ అనుగ్రహ స్వరూపుడు, అనుగ్రహ స్వరూపుడు అన్నారు. ఆయన కథల్లో ఎక్కడ కనిపిస్తోంది అనుగ్రహం? దేవతలందరినీ పట్టి చితకబాదాడు దక్షయజ్ఞంలో వీరభద్ర రూపంతో. అది కనిపిస్తోంది. దాని తర్వాత అనేక మంది ధనుజుల్ని సంహరించాడు. దేవతల్ని వాళ్ళు పొరపాట్లు చేసేటప్పుడు శిక్షించాడు. ఇలాగా రకరకాలుగా శిక్షించినప్పుడు అది అనుగ్రహం ఎలా అంటాం? ఇక అనుగ్రహమే ఆయన దన్నప్పుడు అందరికీ ఇచ్చివచ్చు కదా అనుగ్రహం ఏదో. అందరికీ మోక్షం ఇచ్చివచ్చు కదా. కొందరిని దుఃఖంలో పెట్టడం ఎందుకు? కొందరికి మోక్షం ఎందుకు ఇవ్వడం? లేదు వాడు కర్మ అంటావా? కర్మ కూడా ఆయన సృష్టించింది కాదా అన్నాడు. ఇక్కడ ఈ మాట అన్నమయ్య కూడా అంటాడు. కర్మమంటా మాకు కట్టేవుగాక, కర్మము ధర్మము నీ కల్పితము కాదా అని అంటారు. ఇది ఆయన కల్పితము కదా. మేము ఈ అడుగుతున్నది కిమత్ర బహునోక్తేనా నాస్తిక్యం హేతుకారకం, మేము హేతువాదంపై ఆధారపడి నాస్తిక్యముతో ఇది అడుగుతున్నామా అది కూడా మాకు సందేహం అన్నాడు. ఎందుకంటే మనం చాలా నిర్మలలో అనడానికి మనకే గ్యారంటీ లేదు. ఈ ప్రశ్న ఏ దుష్ట సంస్కారములతోనో కూడుకున్న హేతువాదము మాలో ఎక్కడో ఉండుంటుంది, దానివల్ల అడుగుతున్నాం మేము. ఏమైనప్పటికీ మా మనసుకు సమాధానం కావాలి అని అడిగితే చక్కటి సమాధానం చెప్తున్నా. ఇది నిజానికి ప్రశ్నలే ఒక పెద్ద చాప్టర్ ఉందండి. నేను ఆ ప్రశ్నలు గాని ఇప్పుడు మొత్తం చెప్తే ఆ ప్రశ్నలు ఎలా ఉంటాయని కూడా తెలియకపోవడం చేత ఇంకా అజ్ఞానం వస్తుంది. ఎందుకంటే మనలో 30 మంది కాలక్షేప భక్తులు, అంటే నెలకోసారో 10 రోజులకోసారో శివుడు అంటే ఏమిటో ఆలోచించే వాళ్లే తప్ప నిరంతరం శివచింతన చేసి శివుడు ఏమిటని తెలుసుకునే వాళ్లకి సమాధానాలు వేరండి. ఏదో ఏడాదికోసారి కాశీలోకి వచ్చినప్పుడు కూర్చుని ఆలోచిద్దామనో లేకపోతే ఇంకెక్కడో కూర్చుని చర్చ చేస్తే అది వేరు. నిష్కల్మషమే నిరంతర చింతన గల వాళ్లకి క్వశ్చన్స్కి ఏముందండి, అడుగు పెడితే అడుగు పుడుతూ ఉంటాయి. ఆ క్వశ్చన్స్కి సమాధానం కోసం ఏం సాధన చేసావు అది ఆలోచించండి. అది గంటలో గంటలో తేలేవి కాదు. అందుకని అన్ని ప్రశ్నలు వేయట్లే. అక్కడ మహర్షులు వేసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అదంతా ఉదాత్త స్థాయికి చెందిన ప్రశ్న. ప్రశ్నకు కూడా ఒక స్థాయి ఉంటుందండి. సమాధానానికి ఎలా ఒక మంచి స్థాయి ఉండాలో ప్రశ్నకు కూడా ఒక స్థాయి ఉండాలి. ఈ ప్రశ్నలు వేస్తే దానికి సమాధానం చెప్తున్నాడు ఇక్కడ. నాయన ముందు చెప్పిన విషయం తెలుసుకో, జగత్తంతా పశు పాశాత్మకం, దాన్ని శాసించేవాడు పరమాత్మ. ఇది ఆయన ఆజ్ఞాశక్తితో నడుపుతున్నాడని చెప్పాం. ఇది సృష్టిలో ఇంకెవ్వరికీ ఆజ్ఞాశక్తి అనేది లేదు ఈశ్వరుడికి తప్ప. ఈశ్వరుడు తన ఆజ్ఞాశక్తితో నిర్వహిస్తున్నాడు. ఈ ఆజ్ఞాశక్తికి సంబంధించిన ఇచ్ఛతో ఆయన రూపాన్ని ధరిస్తున్నాడు. గాని ఇతరుల వలె కర్మ సంబంధమైన ఇచ్ఛ కాదు అతనిది. కనుక ఇచ్ఛా విగ్రహం అనగానే ఇది కర్మ సంబంధమైన ఇచ్ఛ కాదు, ఈశ్వరుడు ఆజ్ఞా సంబంధమైన ఇచ్ఛ. ఇతరులెవరికీ లేనిది ఈశ్వరుడుకున్నది ఆజ్ఞ ఒకటి, అనుగ్రహం ఒకటి. ఈ రెండు సృష్టిలో ఇచ్ఛతో కర్మ చేసేవాడికి అనుగ్రహం అనే శక్తి కాదు కదా వాడుకున్నది, వాడు అనుగ్రహ శక్తి కాదు. కానీ ఈశ్వరుడుకున్నదేమిటి? అనుగ్రహ శక్తి. కనుక ఆయన రూపమును దేనితో ధరిస్తున్నాడు? అనుగ్రహ శక్తితో ధరిస్తున్నాడు. అనుగ్రహం కోసమే ధరిస్తున్నాడు. ఎవరిని అనుగ్రహించడానికి? భక్తులను అనుగ్రహించడానికి. భక్త అనుగ్రహ విగ్రహ, భక్తులను అనుగ్రహించడానికి చేస్తున్నాడు. కనుక తన ఆజ్ఞాశక్తితో తన అనుగ్రహంతో చేసేవాడు స్వతంత్రుడే గాని అస్వతంత్రుడు కాడు కదా. జీవులు ఇచ్ఛతో కర్మ చేసినా అస్వతంత్రులు వీళ్ళు. వాడి ఇచ్ఛకి స్వతంత్రత లేదు, వాడి కర్మకి స్వతంత్రం లేదు. పరమేశ్వరుడి స్వతంత్రత, సర్వజ్ఞత, ఆజ్ఞాశక్తి, అనుగ్రహం ఇన్నిటి చేత ఆయన నిర్వహించేటప్పుడు లోక రక్షణకై లోక ఉపకారానికి ఆయన రూపాన్ని ధరిస్తున్నాడు. కనుక అనుగ్రహ రూపము. అయితే శివుడు నిర్గుణుడు సగుణుడు అని మాట్లాడేవే, శివుడు నిర్గుణుడు అంటే దీని అర్థం అసలు అనుభూతికి దొరకడు అని కాదు అర్థం. చూడండి, నిర్గుణుడు అంటే అసలు అనుభూతికి దొరకడు అని కాదు అర్థం. నిర్గుణ స్వరూపం అంటే ప్రత్యక్షాది ప్రమాణములకు ఉపలభ్యము కాదు, ఇది అర్థం. నిర్గుణం అనే మాట ఎందుకు చెప్తున్నామంటే నతావతాత్రోపేక్షాయా ధీరుపలక్షణమంతర ఆత్మోపోల్బణం సాక్షాన్ మూర్తిరేభై కాచిన ప్రమాణాగమ్యత మాత్రం తత్ స్వభావోపపాదకం. ప్రమాణ అగమ్యత, ప్రమాణములకు దొరకనివాడు అని చెప్పడానికి నిర్గుణుడు అన్నారు పరమాత్మని. ప్రమాణములు అంటే సృష్టిలో ఏదైనా తెలుసుకోవడానికి కొన్ని కొలబద్దలు మనకు అవసరం. ప్రమాణాలు, నిప్పు వేడిగా ఉంటుంది అనడానికి ఒక ప్రమాణం ఉంది. ఏంటి? ముట్టుకుంటే తెలుస్తుంది కాలుతుందో లేదో. అలాగా ఇంద్రియములతో తెలుసుకునే వాటిని ప్రత్యక్ష ప్రమాణాలు. ఇంద్రియ జ్ఞానాన్ని ఆధారం పడి ఇంకా దేని నేను ఊహించి తెలుసుకుంటే అనుమాన ప్రమాణం అని అంటాం. మరికొన్ని ఉన్నాయి శబ్ద ప్రమాణములు, అంటే శాస్త్ర సహితంగా తెలుసుకుని చెప్పేది శబ్ద ప్రమాణం. శివుడు 3 ప్రమాణాలకి దొరకడు. ఆయన మీరు ప్రత్యక్షంగా ఇంద్రియములతో ఇంద్రియ విషయములు తెలుసుకున్న తేలిగ్గా తెలుసుకోలేరు, అనుమానాలతో తెలుసుకోలేరు. శాస్త్రం ఇది సహకరిస్తుందే తప్ప శాస్త్రం శివుడిని పట్టివ్వదు. శాస్త్రం విచారానికి సహకరిస్తుందే తప్ప శాస్త్ర వాక్యాల్లో శివుడు దొరకడు, గుర్తుపెట్టుకోండి. అందుకు ఈ 3 ప్రమాణములకు అతీతుడు గనక నిర్గుణుడు అంటే ప్రమాణములకు అతీతుడు అని అర్థంతో వాడారు. దీన్ని అప్రమేయ అనే మాట అంటాం. అప్రమేయుడు అనే మాట ఇదే అర్థం. ప్రమాణములకు దొరకడు, కొలతలకు అందడు అని చెప్పడం. అంతేగాని శివుడు సగుణ రూపం ధరించింది కూడా నిర్గుణత్వానికి ఉపలక్షకము అన్నాడు. ఇక్కడ చక్కటి మాట చెప్తున్నాడు. ఇది పరస్తస్య ఉపలక్షణం, పరహ తస్య ఉపలక్షణం. తస్య అంటే ఆ నిర్గుణమైన పరతత్వానికి ఉపలక్షణంగా ఉండేవే ఆయన సగుణమూర్తులు. అంటే నిర్గుణతత్వాన్ని ప్రకటిస్తుంది సగుణం. ఎలాగూ అంటే ఉపమానం చెప్తున్నాడండి. యథా కాష్ఠే స్వనారూఢో నవన్యరుపలభ్యతే ఏవం శివోపి మూర్త్యాత్మన్యనారూఢ ఇతి స్థితి. సగుణం లేకుండా నిర్గుణాన్ని ఎలా అందుకోగలవు? శివుణ్ణి సగుణంగా కాకుండా నువ్వు ఆయన అందుకోలేవు. ఎలాగో అంటే ఎవడు నిప్పు తెమ్మని అడిగట్ట. నిప్పు తెమ్మంటే ఎలా తెస్తాడండి? కర్రను కాల్చి తెచ్చాడు. కర్రను కాల్చి ఇదిగో నిప్పు అంటే నీకు నిప్పు తెమ్మన్నానని కర్ర తెమ్మన్నానా అన్నట్టవాడు. అది ఎంత అజ్ఞానం అది. కర్ర లేనిది నిప్పు ఎలా వస్తుంది? కనుక కర్ర నిప్పును తేవడానికి ఎలాగ సహకారమైందో సగుణ స్వరూపములన్నీ నిర్గుణ తత్వాన్ని తెలియజేయడానికి సహకరిస్తున్నాయి. ఎంత దగ్గర చెప్పాడు చూడండి. కనుక పరమేశ్వరుని యొక్క మూర్తులు, పరమేశ్వరుని యొక్క రూపములు ఈశ్వర తత్వాన్ని మనకు అందించడానికి వచ్చినవే తప్ప అవి మనవలే పాంచభౌతికములు కావు. అది ఇక్కడ. అలాగే సిద్ధులతో పుట్టింది కాదు, ఎందుకంటే సర్వసిద్ధులకు ఆయన మూలం. సిద్ధులతో తెచ్చుకున్నది కాదు, అది అనుగ్రహ జనితం, ఆజ్ఞాశక్తి జనితం. ఇది స్వేచ్ఛయా అంటే ఈశ్వరుని శక్తి ఇచ్చలో రెండున్నాయి, ఆజ్ఞ అనుగ్రహం, ఈ రెండింటితో ధరించినటువంటివి. పైగా రూపములు ఎలాంటివి? సర్వే నిత్యాహ శాశ్వతాష్ట దేహాహ తస్య పరాత్మన హానోపాదాన రహితాహ నైవ ప్రకృతి జాహ క్వచిత్. పరమేశ్వరుడు ధరించే దివ్యమంగళ విగ్రహములన్నీ నిత్యములు, అవి నశించిపోయేవి కావు. సర్వే నిత్యాహ శాశ్వతాహ, అవి నిత్యములు శాశ్వతములు. అంటే నిత్యము శాశ్వతములు ఎందుకు చెప్పారు? మార్పు చెందకుండా ఉండేది నిత్యము, ఎల్లప్పుడూ ఉండేది శాశ్వతం, అది అనమాట. అందుకే సర్వే నిత్యాహ శాశ్వతాశ్చ దేహాహ తస్య పరమాత్మన, ఆ పరమాత్మ ధరించిన రూపములన్నీ నిత్యములు శాశ్వతము. వాటికి హాన ఉపాదాన రహిత, వాటికి హాని లేదు, అంటే నాశనము లేదు, క్షయము లేదు. హానోపాదాన రహిత ఎందువల్ల అలా లేదంటే నైవ ప్రకృతి జాహ క్వచిత్, అవి ప్రకృతితో పుట్టినవి కావు, ప్రకృతి వల్ల పుట్టినవి కావు. అది ఇక్కడ. అంటే పాంచభౌతికములు కావు స్వామి యొక్క రూపములు, పాంచభౌతికములైన వాటికి ఆ లక్షణాలన్నీ ఉంటాయి. పైగా అవి కేవల జ్ఞానమాత్రాశ్చ, అవి జ్ఞానానంద విగ్రహములు. జ్ఞానము ఆనందము ఒక సాకారం ధరించితే ఆ విధంగా ఏర్పడింది. కనుక శివుని యొక్క దివ్యమూర్తులు ఈ విధంగా అనుగ్రహములుగా ఉన్నవి. ఇక ఆయన అనుగ్రహంతో పాటు నిగ్రహం కూడా ఉందయ్యా. నిగ్రహం అంటే శిక్షించడం. ఎందుకయ్యా అందరినీ శిక్షించాలని నువ్వు అంటావు? ఆయన జగదీశ్వరుడు, మర్చిపోకు, జగత్తుకు ఈశ్వరుడు. ఈశ్వరుడైనప్పుడు ఎక్కడ ఈశ్వరుడు అంటే ప్రభు, రాజు ఏం చేస్తాడు? తాను పాలించే రాజ్యంలో దండ్యులని, దండ్యులు అంటే దండించదగిన వారు ఎవరున్నారో వాళ్ళని దండించాలి. ఆ దండించడం కూడా అనుగ్రహంలో భాగమే. కనుక ఈశ్వరుడి నిగ్రహణం అంటే ఇంకోని శిక్షించడం అనేది అనుగ్రహము యొక్క స్వభావమే. ఎవరిని శిక్షిస్తున్నాడంటే ఎవరు జగతికి ధర్మానికి దెబ్బతీస్తున్నారో వారిని శిక్షిస్తాడు. వారిలో తనవారు పైవారిని కూడా చూడ్డు. అందుకే దేవతలను కూడా ఆయన శిక్షించాడంటే ఒక విధంగా వారిని అనుగ్రహించాడని అర్థము. శిక్ష కూడా అనుగ్రహం, భగవంతుడు శిక్షించడం అనుగ్రహం. ఎలాగంటే చెప్తున్నాడు, వారిని శిక్షించడం చేతట వారు చేసిన పాపం పోతుందిట. చాలా గొప్ప మాట. ఈశ్వరుడు ఎవరినైతే శిక్షిస్తాడో వాడు పాపనాశనం అయిపోయింది. వాడు చేసిన పాపానికి గాను ఈశ్వరుడు శిక్షించడం చేత వాడు పాపనాశనం అయిపోయింది తెలుసుకోండి. భగవంతుడు జీవులకు కూడా దుఃఖానుభవాలు ఇస్తున్నాడంటే వాడు చేసిన పాపాన్ని శిక్షిస్తున్నాడు. ఈ శిక్షించడం చేత వాడి యొక్క పాపకర్మానుభవం తొలగుతున్నది. అంతేకాదు వాడికి పాపం తొలగడం కాదు, వాడి వల్ల ప్రపంచానికి ప్రమాదం తొలగింది, ప్రమాదం తొలగిపోతుంది. ఈ విధంగా రెండు విధములుగా ఆయన శిక్ష రక్ష కూడా అనుగ్రహం యొక్క స్వరూపములే సుమ. ఇక ఆయన ఈ విధానం అంతా కూడా ఒక వైద్యుడు చేస్తున్నట్టు తెలుసుకోండి అన్నాడు. వైద్యుడు చికిత్స చేస్తాడు, చికిత్స చేసినప్పుడు కోస్తాడు, గుచ్చుతాడు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు? అది హింస నువ్వంటావా? అవి చేసేటప్పుడు వైద్యుణ్ణి ఎలాగైతే హింస అననవో, ఈశ్వరుడు చేసే శిక్షను కూడా హింస అనే అనరాదు. వాడుకున్న రోగం పోగొట్టడానికి వైద్యుడా పనిచేస్తున్నాడు. నిదానజ్ఞస్య భిషజో రుగ్ణే హింసాం ప్రయుంజత నకిచ్చిదపి నైర్ఘుణ్యం ఘృణైవాత్ర ప్రయోజిక. అందులో నైర్ఘుణ్యము లేదు, అంటే నిర్దయ అనేది శివుని వద్ద లేదు. అందులో ఘృణైవాత్ర ప్రయోజక, దయయే ప్రయోజనముగా కలవాడు. ఎలాగైతే నిదానజ్ఞస్య భిషజ అంటే రోగ నిదానము తెలిసిన వాడు, రోగ లక్షణము తెలిసిన వైద్యుడు రోగ హరణం కోసం హింసించినట్లుగా ఆయన శిక్షిస్తున్నాడు. ఇది కూడా దయ యొక్క స్వభావమే తప్ప దయ లేకపోవడం కాదు. అసలు దయ గురించి విశాలమైన తత్వం ఉంది నాయన, అది తేలిగ్గా అర్థమయ్యేది కాదు. ఒక పాపాత్ముడి పట్ల దయ చూపించడం కూడా పాపమే అన్నారు ఇక్కడ. ఒక పాపాత్ముడికి ఎవడో కత్తి పట్టుకుని పొడుద్దాం అనుకుంటున్నాడు, కత్తి కోసం వెతుకుతున్నాడు, వాడికి హెల్ప్ చేద్దామని కత్తిస్తే ఏమవుతుందండి? దయతో కత్తిచ్చామంటావా వాడికి? అలాగా పాపాత్ముడిని ఏ విధంగా కృప చూడాలనుంది? వాడిని శిక్షిస్తే గానీ వాడు బాగుపడరు. అందుకే వాళ్ళు అలా చేయడం. పైగా పరమాత్మ ఎప్పుడూ కూడా జగత్తుని హితము నందుంచడం అనే పనే పెట్టుకుంటాడు, ఇంకోటి కాదు. చూడండి, ఈశ్వర కృత్యం ఎప్పుడూ ఒకటే, అది హితము నందు ఉంచుట. హితే సదా నియుక్తంతు సర్వం చిదచిదాత్మకం. చిదచిదాత్మకం అంటే జడ జగత్తు, చేతనా జగత్తు, ఈ రెండింటినీ కూడా ఎప్పుడు హితము నందుంచడమే ఆయన యొక్క విశేషం. ఆ హితం అనే దానికి ప్రతిబంధకం కలిగిస్తే తొలగిస్తాడు తప్ప హితములో ఉంచడమే ఆయన యొక్క స్వభావం. మరి హితంలో ఉంచేటప్పుడు అందరికీ ముక్తి ఇచ్చేవచ్చు కదా అని అంటే, దానికి చెప్తున్నాడు అందరికీ హితం కలిగించవచ్చు కదా అంటే ఆయన హితం కలిగిస్తూనే ఉన్నాడు, కానీ వ్యక్తుల స్వభావం ఒకటి ఉంటుంది నాయన అన్నాడు ఇక్కడ. జీవుల స్వభావములున్నాయి. అది వీడి యొక్క కర్మజనితమైనటువంటి మాయాజనితమైన స్వభావం. ఈశ్వరుడు కర్మక కర్త అంటే కర్త కాట. చూడండి ఇక్కడ అంత జగ్గా చెప్తున్నాడు, కర్మక కర్త ఆయన కాడు. ఎలాగూ ఇక్కడ వివరిస్తున్నారు. ఎలాగంటే జీవుడికి ఈ ప్రపంచముతో ఏర్పడిన రాగము చేత వాడి కర్మను బంధిస్తోంది. చూడండి ఇక్కడ జీవుడికి ప్రపంచముతో ఏర్పడిన రాగము, రాగం అంటే సంగీతం రాగం కాదండి, ఇది రక్తి అటాచ్మెంట్ అని అర్థం తీసుకోవచ్చు. అంటే ఈ ప్రపంచంతో వాడికి ఒక సంఘం ఏర్పడి రాగము, ఆ రాగము చేత అతడు కర్మను చేస్తున్నాడు. ఈ కర్మ అతన్ని బంధిస్తున్నది, కానీ దానికి హితకర్త అయిన శివుడి నిమిత్తం కాదు. అయితే ఇక్కడ ఒక విశేషం కూడా చెప్తున్నాడు, చివరిలో చెప్పిన నేను ముందు మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈ జీవుడిని ఈ ప్రపంచాన్ని కూడా చైతన్యవంతం చేసేది ఆయనే. మరి అటువంటిప్పుడు ఆయన కర్త కాడా అని మీరు అడగచ్చు. దానికో సమాధానం చెప్తున్నాడు. అయస్కాంతమణి దగ్గర ఒక అయస్కాంతమణిని తీసుకుని యథామణి రయస్కాంత సాన్నిధ్యాదుపకారక అయనశ్చలతస్తద్వచ్చివోప్యస్యే ఇతి సూరతః. ఇక్కడ ఒక అయస్కాంత మణి దగ్గర ఒక ఇనుప ముక్కను పెట్టాం. ఇనుప ముక్కను పెట్టగానే ఆ ఇనుప ముక్క చైతన్యవంతం అయింది, కదిలింది. దానికి ఆ ఇనుప ముక్కకున్న ఏ దోషమైనా అయస్కాంతానికి అంటుతుందా చెప్పమన్నాడంతే. కనుక ఈశ్వరుడు చైతన్య ప్రదాత. అంత మేరకు ఆ చైతన్య ప్రదాత అని ఈశ్వరుడి వల్ల చేతనత్వాన్ని పొందినటువంటి జీవుడు ప్రపంచంతో రాగం ఏర్పరచుకుని ఆయన వల్ల పనిచేసే ప్రపంచాన్ని చూస్తూ ఆయన శక్తిని గమనించక ఈ ప్రపంచంతో అనుబంధం ఏర్పరచుకుని చెయ్యదానివి చేస్తూ వెళుతూ ఉంటాడు. పరమేశ్వరుడు అనుగ్రహం మాత్రం సమానంగా అందరికీ వర్తిస్తాడు. కానీ కొందరే దాన్ని పొంది ముక్తి పొందగలుగుతున్నారు, కొందరు పొందలేకపోతున్నారు. అది ఎలాగో అంటే ఉదయం సూర్యభగవానుడు వికసిస్తున్నాడు. ఆయన ఉదయించగానే కమలాలన్నీ ఒక్కసారి విచ్చుకుంటాయి. అన్ని కమలాలు ఒక్కలా విచ్చుకుంటున్నాయా అని అడిగాడు చూడండి. అన్ని కమలాలు ఒక్కలాగా విచ్చుకుంటున్నాయా? లేదు. కొన్ని కమలాలు చక్కగా విచ్చుకుంటే, కొన్ని కమలాలు సగం సగం, కొన్ని కమలాలు అసలు విచ్చుకో. దీనికి కారణం ఏంటి? వాటి యొక్క స్వభావత ఉన్నటువంటి దోషముల చేత జరుగుతుంది సుమా. కనుక పరమేశ్వరుడి కృప అందరిపై ఉన్నప్పటికీ స్వభావజనితమైన దోషాలు వీలుకుంటాయి. అందుకు మనం ఏం చేయాలి? ఇప్పుడు దోష పరిహారార్థం సాధన చేసుకుంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. కనుక సదాశివుడు ఎప్పుడు అనుగ్రహ స్వరూపంతోనే ఉంటాడు. మనం చేసుకోవలసింది దోష పరిహారార్థం శాస్త్రములు చెప్పిన పనులు చేసుకోవలసింది. ఈ విధంగా వివరించుతూ మరొక మాట చెప్తున్నాడు. ఇనుముని కరిగించేటప్పుడు, ఇది బంగారాన్ని కరిగించేటప్పుడు జ్వాలను తీసుకొస్తారట. ఈ జ్వాలను తెచ్చేటప్పుడు అది ఎలా చేస్తారు? ఒక కర్రతో అగ్నిని రగిల్చి బంగారాన్ని కరిగిస్తారు. అప్పుడు అగ్ని ఇటు కర్రకి తగులుతోంది, బంగారానికి తగులుతోంది, అవునా లేదా? రెండిటికి తగులుతోంది. కానీ బంగారం కరుగుతోంది, కర్ర కరగడం లేదు. ఎందుచేత అన్నాడు ఇక్కడ. దాని స్వభావం అది, దీని స్వభావం ఇది. కనుక ఈశ్వరుడు ఎవరు ముక్తికి అర్హులో వారికి మాత్రమే ముక్తినిస్తున్నాడు. ఈ కారణం చేత అందరికి ముక్తినివ్వచ్చా అంటే వాళ్ళకి ముక్తి అర్హత ఉందా లేదా అని. కనుక సమానత్వం అంటే అర్హతకు అనుగుణంగా ఫలమివ్వడమే సమానత్వం. అందరికి ఒకటి కాదు. ఒక ఆఫీసులో 10 మంది పనిచేసేటప్పుడు అందరూ ఇంజనీర్ ఉంటాడు, ప్యూన్ ఉంటాడు. నేను సమానంగా అందరికి ఒకే జీతం ఇస్తానంటే ఆఫీసర్ సరైన వాడు అవుతాడే చెప్పండి. వాడు సమానంగా జీతం ఇచ్చిన వాడు ఎప్పుడు అవుతాడు? ఇంజనీర్కి ఇవ్వాల్సింది వాడికి ఇవ్వాలి, ప్యూన్కి ఇవ్వాల్సింది వాడికి. ఇచ్చినప్పుడు వాడు సమానత్వం చేసిన వాడే అవుతున్నాడు. కనుక జీవుల స్వభావాలకు అనుగుణంగా ఇది చేస్తున్నాడు సుమా. పైగా జీవుడికి సహజంగా ఈ అవిద్యా మాలిన్యం ఉండడం చేత ఈ మాలిన్యములు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. కొందరిలో పక్వ మాలిన్యములు, కొందరిలో అపక్వ మాలిన్యములు ఉంటాయి. చూడండి చక్కగా ఎక్కడ విషయం, మాలిన్యం ఎంత దళసరిగా ఉంటుందో దాన్ని బట్టి వాడి స్థితి నిర్ణయింపబడుతుందిట. ఏ మాలిన్యం అది? మాయా మాలిన్యం. ఈ అజ్ఞానజనితమైన మాలిన్యం బాగా పేరుకుపోయినటువంటి వాళ్ళు క్రింది స్థాయిలో ఉంటారు. ఈ మాలిన్యం ఎంత మేరకు కడగబడుతుందో అంతమేరకు పై స్థాయికి చేరతారు. అందుకే సృష్టిలో పశుపక్షాదుల దగ్గర నుంచి క్రిమికీటకాలు మొదలుకొని దేవతల వరకు ఉన్న ఈ సమస్త జగత్తులో రకరకాల స్థాయిలున్నాయి లేవా? పూర్తిగా జడమైన జంతువుల్లో మాలిన్యం తీవ్రంగా ఉంది, మానవుల దగ్గరకు వచ్చినప్పటికీ అంత మాలిన్యం లేదు. మానవుల కంటే పైన ఉన్నటువంటి దేవతలు వాళ్లకి ఇంతకంటే మాలిన్యం లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇలా ఒక్కొక్కరు మాలిన్యాన్ని వదిలించుకున్న దాన్ని బట్టి వాళ్ళ స్థాయి నిర్ణయింపబడుతూ ఉంటుంది. అందుకు ఎంతవరకు మాలిన్య రాహిత్యం వస్తుందో అంతవరకు ఈశ్వరానుగ్రహం మనం పొందగలం అని. ఉదాహరణకి మన అనేక మార్లు చెప్పుకున్న ఉపమానమే, ఒక రాయి ఉంది, ఒక అద్దం ఉంది, సూర్యకాంతి రెండింటి మీద ప్రతిఫలించింది. సూర్యకాంతిలో ఏమైనా లోపం ఉందా చెప్పండి? కానీ రాయి తిరిగి ప్రతిఫలించలేకపోతుంది, అద్దం తిరిగి ప్రతిఫలించగలుగుతుంది. ఎందువల్ల? ఎవరైతే శుద్ధాంతకరణలో వాళ్ళు మాత్రమే ఈశ్వరానుగ్రహాన్ని పొందగలుగుతున్నారు, మిగిలిన వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఆయన మాత్రం సమానంగా ప్రచరిస్తున్నప్పటికీ ఈ విషయాల్ని బోధించి ఆ తర్వాత ఈ తత్వాన్ని శివుడు మందు ఇచ్చేటటువంటి వైద్యుడు లాంటి వాడు అని ఒక మాటను ఇక్కడ చెప్తున్నాడు. వైద్యుడు తప్పకుండా ప్రతివాడికి వాడి రోగానికి తగ్గట్టుగా మందిస్తూనే ఉంటాడట. అలాగా ఆయన వైద్యుడు వంటి వాడయ్యా. అయితే రోగానికి ఆయన కారణమా? వైద్యుడిని రోగానికి కారణం అనొచ్చా? కాదు. ఈయన కారణం ఎంత మేరకో చెప్పాడు ఇక్కడ కర్త అకర్త అనేటటువంటి తత్వంలో. అందుకు పరమేశ్వరుడు వీటికి ఎంత కర్తయో అంత అకర్త అనే విషయాన్ని కూడా తెలుసుకుని ఆయన యందు దోషం ఆరోపించడానికి లేదు. ఆయన అనుగ్రహాన్ని నువ్వు గ్రహించి ఇచ్చిన జీవితాన్ని సార్థకపరచుకోవాల్సిందే, నువ్వు చేసుకోవాల్సినది. ఈ విధంగా చెప్పిన తర్వాత ఏతస్మిన్నంతరి ఇక లోకంలో దుఃఖం ఆయన సృజించాడా? దుఃఖం ఆయన సృష్టించలేదు. సంసారం యొక్క లక్షణమే దుఃఖం అన్నాడు ఇక్కడ. సంసారం యొక్క లక్షణమే దుఃఖం. ఆ దుఃఖ లక్షణంలో ఉన్నటువంటి వాడు దాంట్లో మునిగిపోయి ఉన్నాడు. దుఃఖం ఆయన సృష్టించింది కాదు, సంసారం యొక్క లక్షణమే దుఃఖం నాయన. కానీ దాని నుంచి బయటపెట్టేవాడు ఆయన తప్ప దుఃఖదాత కాదు శివుడు. దుఃఖం నుంచి విమోచకుడే శివుడు. ఈ విషయాన్ని చెప్పిన తర్వాత ఒక్కసారి అంతరిక్షంలో ఓం అనే మాట వినబడిందిటండి. ఓం అంటే అర్థం ఇదంతా సత్యము అనే అంగీకారము. ఓం అనే శబ్దానికి అంగీకారం అని ఓ అనే మాట మనం వింటూ ఉంటాం. ఓ అనేది అంగీకార వాచకంట, అదొకటి. గగనంలో వినబడింది ఓం అని. ఏతస్మిన్నంతరే వ్యోమ్నః శృతావాక్ అశరీరిణి సత్యం ఓం అమృతం సౌమ్యమిచ్చావిరభవత్ స్ఫుటం. ఓం అని సత్యాన్ని ప్రతిపాదిస్తూ ఒక అశరీర వాక్కు అంటే ఆకాశవాణి వినబడిందిట. అంటే ఈ వాయుదేవుడు చెప్పినదంతా పూర్తి సత్యము. వాయుదేవుని బోధ ఇంచుమించు పూర్తయిందండి. ఓం అనే మాట వినబడగానే వీళ్ళందరూ సంతోషించేట మాకు నీ దైవల సందేహాలన్నీ తీరిపోయాయి అన్నట్టు. సందేహాలు తీరేది కానీ అజ్ఞానం పోలేదన్నట్టు ఆయన. చూడండి ఇక్కడ ఎంత చక్కగా మాట చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే మనస్సు ఎలాంటిదంటే ఒక్కొక్కప్పుడు విషయాలు వినేటప్పుడు చెప్పేవాడి సమర్థత బట్టి, వినేవాడి ఏకాగ్రత బట్టి అప్పటికన్నీ క్లియర్ అయిపోయినట్టుంటాయి. కానీ పోవాల్సింది పోయే వరకు జ్ఞానం రాదు. అది ఇక్కడ చాలా చక్కగా చెప్తున్నాడు. నాయన జ్ఞానం మీకు తెలిసిందే అనిపించింది గాని జ్ఞానం నిలదొక్కుకోలేదు అన్నాడు. నైతే ప్రతిష్ఠిత జ్ఞాన ఇతి మత్వ ఇమ్రవీత్. ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. ఇవాళ ఈ రోజున మనకి సాధనకు పనికొచ్చే అనేక అంశములు చెప్తున్నాడు. జాగ్రత్తగా విందాం. ఇక్కడ మీకు ప్రతిష్ఠిత జ్ఞానము కాలేదన్నాడు. ప్రతిష్ఠిత జ్ఞానము అంటే ప్రతిష్ఠ అంటే ఏమిటండి? నిలదొక్కుకోవడం. ప్రతిష్ఠ, తిష్ట అంటే ఉండుట. ప్రతిష్ఠ మరి కదలకుండా ఉండాలి. మీకు ప్రతిష్ఠిత జ్ఞానం రాలేదు అన్నాడు. చూసారా, దీర్ఘ సత్రయాగం చేసిన మహాత్ములు, శివుడి కోసం తప్పించి బ్రహ్మను అడిగిన మహాత్ములకి వాయుదేవుడు చిట్ట చివరికన్న మాట ఇదండి. మీకు ఇంకా ప్రతిష్ఠిత జ్ఞానం రాలేదు అంటూ గొప్ప మాటలు చెప్తున్నాడు. జ్ఞానం రెండు విధాలుగా ఉంటుంది. అది పరోక్షం అపరోక్షంచ ద్విధం జ్ఞానమిష్యతే. జ్ఞానము పరోక్ష జ్ఞానము అపరోక్ష జ్ఞానము అని ఉంటుంది. ఇది ఎవరికి నిజంగా జ్ఞానం తెచ్చుకోవాలని తాపత్రయ పడేవాళ్ళకి, కాలక్షేపరాయులకి రెండు ఉండవు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి టైం పాస్కు ప్రవచనం వినేవాళ్ళు ఎవరికి కూడా రెండిట్లో ఏది రాదు. శ్రద్ధగా వినేవాళ్లకి ఈ విషయములన్నీ. పరోక్ష జ్ఞానం అంటే తేలిక కాదు, అది కూడా శ్రద్ధాళువులై తదేక దీక్షతో విన్న వాళ్లకి పరోక్ష జ్ఞానం కలుగుతుంది. అది అపరోక్షం కాదు. పరోక్షం అస్థిరం. పరోక్ష జ్ఞానానికి అస్థిర జ్ఞానం అని పేరు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పరోక్షంలో తెలుసుకున్నది స్థిరంగా నిలబడదు. పరోక్షంగా తెలిసిన జ్ఞానం స్థిరంగా నిలబడదు. అపరోక్షంతో సుస్థిరం, అపరోక్ష జ్ఞానమే సుస్థిరము. పరోక్ష జ్ఞానం ఎలా కలుగుతుంది అంటే హేతూపదేశ గమ్యం యత్ తత్పరోక్షం ప్రత్యక్షతే. పరోక్ష జ్ఞానం అంటే ఉపదేశముల ద్వారా హేతుబుల ద్వారా తెలుసుకున్న జ్ఞానానికి పరోక్ష జ్ఞానం అంటారు అన్నాడు ఇక్కడ. ఉపదేశం అంటే ఇవాళ మీరు అందరూ కూర్చున్నారు, ఉపన్యాసమే ఉపదేశం చెప్పడం. ఉపదేశం చెప్పేటప్పుడు మనం రకరకాల హేతువులు, రకరకాల తర్కాలు, రకరకాల యుక్తులు చేస్తే కన్విన్సింగ్ గా చెప్తాం. ఇలా కన్విన్సింగ్ గా హేతువులతో ఉపదేశాత్మకంగా గ్రహించే జ్ఞానము పేరు పరోక్ష జ్ఞానము. ఇదంతా ఏ జ్ఞానం అండి? పరోక్ష జ్ఞానం. అది ఎవరికి? కునుకుపాటు లేకుండా ఆ హేతువుగాని ఉపదేశంగాని వింటే అప్పుడేనా పరోక్ష జ్ఞానం. వినండి, అందుకు ఆ విధంగా పరోక్ష జ్ఞానం వస్తుంది. అపరోక్షంత పునః అపరోక్ష జ్ఞానానికి హేతువులు ఉపదేశములు చాలవు. దానికి ఒక్కటే చూడండి ఇక్కడ సమాధానం. చెప్తే కొంత తెలుస్తుంది, చేస్తే అంతా తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి, చెప్తే కొంత తెలుస్తుంది, చేస్తే అంతా తెలుస్తుంది. కనుక అపరోక్ష జ్ఞానానికి హేతు ఏమిటి అంటే అపరోక్షం పునఃశ్రేష్టాత్ అనుష్ఠానాత్ భవిష్యతి. అపరోక్ష జ్ఞానం కావాలంటే అనుష్ఠానం వల్లనే వస్తుంది, ఇంకో దాని వల్ల కాదు. అనుష్ఠానం అంటే చెప్పచ్చు. అనుష్ఠానం అంటే ఏంటండి? రోజు మాల పట్టుకుని చేసుకోవడం కాదని కాదు. అను స్థాన, స్థానము అంటే కూర్చునట. అను అంటే ఎడతెగకుండా. అనుష్ఠానం అంటే దాని ఎందే ఎడతెగకుండా ఉండుట. అది ఏ రోజు బ్రేక్ లేకుండా దానినే నిరంతరం అంతర్ అనుసరించుట, దానినే అనుసరిస్తాడు. అంటే ఏదైతే పరోక్షంగా విన్నాడో దాన్ని అక్కడికి విడిచిపెట్టకుండా దాని యందే నిలకడగలిగి దానినే మననం చేస్తూ, శ్రవణం తర్వాత చేయాల్సిన మననం, దానినే ధ్యానము చేస్తూ, దానినే నిధిధ్యాసము చేస్తూ ఉండడాన్ని అనుష్ఠానం అంటారు. కనుక ఈ అనుష్ఠానం వల్ల అంటే మనిషి విన్నాలి, విన్నదాన్ని నిరంతరం అనుష్ఠించాలి, దానికి సాధన తీసుకోవాలి. సాధన అంటే ఒక మంత్రానుష్ఠానము, ఒక మంత్ర జపము, ఉపదేశము స్వీకరించాలి. మంత్రానుష్ఠానాది లేనప్పుడు జ్ఞానం నిలవదు, గుర్తుపెట్టుకోండి. మంత్రం వల్ల జ్ఞానం వస్తుందా అంటే మంత్రం అనుష్ఠానానికి పనికొస్తున్నది. కనుక ఒక మంత్రం, ఒక సాధన, ఒక అనుష్ఠానం లేనివాడు ఇప్పుడు చెప్పిన ఈశ్వర జ్ఞానాన్ని తెలుసుకోలేడు. ఎందుకంటే మనిషి బుద్ధి అనేక